ఉంది. ధర్మాన్నే బాగా అందరిలో కూడా ఆచరణలో పెట్టడానికి వీలుగా ధర్మాన్ని ఆచరిస్తే మనని ధర్మం రక్షిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి అటువంటి మహాభారతాన్ని మనకి ప్రసాదించినటువంటి వాడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షి పరమ జ్ఞానస్వరూపుడు, పైగా ఆయన త్రికాలజ్ఞాని, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి తన యొక్క పుట్టుకని గురించి మరి ఏదో అసహ్యకరంగా రాసుకోవటం జరిగింది కదా. యమునా నదిలో నామనడుగుతూ ఉన్నటువంటి ఒక జాలరి పిల్లతో పరాశర మహర్షి కలిసినప్పుడు అది పట్టపగలు నది మధ్యన దీవిలో కలిస్తే అప్పటికప్పుడు వ్యాసుడు పుట్టినట్టుగా వ్యాస మహర్షి రాసుకున్నాడు. మరి ఇది ఎలా ధర్మసమ్మతమవుతుంది అనేది ప్రశ్న. మరి తన పుట్టుకను గురించి ఎవరో రాయల, మహాభారతంలో అందరి గురించి వ్యాసుడు రాశాడు, తన గురించి కూడా వ్యాసుడే రాసుకున్నాడు. మరి తన గురించి వ్యాసుడు ఎలా రాసుకున్నాడు అని అంటే అది నిజంగా అసహ్యం కలిగించేటువంటిదే కనుక అయితే మరి ఎలా రాసుకుంటాడు అనేది ఒక ప్రశ్న. అలాగే వ్యాస మహర్షిని గాని మరి తనకి జన్మనిచ్చినటువంటి పరాశర మహర్షిని గాని సత్యవతిని గాని ఆనాడు అంటే మహాభారత కాలంలో ఉన్నటువంటి మహర్షులు గాని దేవర్షి అయినటువంటి నారదుడు గాని మరి పెద్దలు గాని పిన్నలు గాని ప్రజలు గాని ఎవరైనా తేలిగ్గా చూశారా వాళ్ళ ఆ మహానుభావుణ్ణి గొప్పవాడని చెప్పి అందరు గౌరవించారా? అనేక సందర్భాల్లో వ్యాస మహర్షి మహాభారతంలో ప్రత్యక్షమయ్యాడు. ఎంతో మంది దగ్గర అందరూ ఎంతో గౌరవించారు. మరి అలాంటి పుట్టుకు కలిగినటువంటి వాడిని ఎందుకు గౌరవించారు? ఇది కనుక మనం ఆలోచిస్తే దీనికి వెనక ఏదో ఒక రహస్యం ఇమిడి ఉన్నది అని మనకు అర్థమవుద్ది. అలా కనుక జాగ్రత్తగా పరిశీలన చేయకపోతే మనమే నిర్ణయాలు చేసేస్తాం. కానీ ఇలా మనకు అసహ్యంగా కనపడుతున్నటువంటిది ఈ కథ, కానీ ఆ మహాత్ముడిని మాత్రం ఎవరైనా సరే వేలెత్తి చూపించలేదు. చాలా గొప్పవాడని మహాత్ముడని ప్రశంసించారు. పైగా వేదాలను విభాగించినటువంటి వాడు ఆయన. మరి అటువంటి మహాత్ముడిని మనం కించపరిచి మాట్లాడటం, ఆ రోజుల్లో ఎవరు మాట్లాడకపోయినా మనం కించపరిచి మాట్లాడటం అది సమంజసంగా ఉండదు కదా అని కనుక ఆలోచిస్తే దీని వెనక ఏదో ఒక రహస్యం ఉన్నది అని మనం గ్రహించవచ్చు. నిజంగా ఏమిటంటే దీంట్లో ఇది ఒక వేదాంత రహస్యాన్ని, ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తన యొక్క పుట్టుకలో ఆయన మనకి తెలియజెప్పడం జరిగింది. దాన్ని మనం జాగ్రత్తగా వెలికితీయాలి. అసలు కథ ఏమిటి? పెంచిన తండ్రి దాసిరాజు తన కుమార్తె సత్యవతిని యమునా నది మీద నామ నడపమని ఆజ్ఞాపించాడు. ఆమె యమునా నది మీద నామ నడుపుతూ ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు అటువైపుకి, అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపుకి చేరవేస్తా ఉంది. ఒక రోజున పరాశర మహర్షి ఆ నావ ఎక్కాడు, ఆమెను చూశాడు. ఆమె యొక్క రూప లావణ్యాలకి ఆకర్షితుడై నేను నీతో కలుస్తాను అన్నాడు. మనిద్దరం కలుద్దాం అన్నాడు. అప్పుడు ఆమె ఏమందంటే చుట్టూ అందరు చూస్తున్నారు కదా అంది. సరే అట్లయితే నేను ఎవరికి కనపడకుండా మాయా తిబిరాన్ని సృష్టిస్తాను అన్నాడు. ఆ తర్వాత నా కన్యాత్వం కనుక దూషితమైతే నేను మళ్ళీ నా తండ్రి దగ్గరికి ఎలా వెళతాను అంది. నీ కన్యాత్వం దూషితం కాకుండా ఉంటుంది అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత నీకేదైనా వరాన్ని ప్రసాదిస్తాను కోరుకో అంటే నా శరీరం అంతా కూడా మత్స్యవాసన పడతా ఉంది, అందుకనే నా పేరు మత్స్యగంధి అని కూడా అంటారు. అంటే చేపల వాసన, శరీరం అంతా చేపల వాసన పడతా ఉంటుంది, నాకు ఈ వాసన పోయేటట్టుగా చేయమంటే అప్పుడు ఆ శరీరం నుంచి ఓ సుగంధం యోజనం ద్వారా వ్యాపించేటట్టుగా వరం ఇచ్చాడు. అందుకని అప్పటి నుంచి ఆమె మత్స్యగంధంలో యోజన గంధింది. అంటే సుగంధ సువాసనలు ఆమె యొక్క శరీరం నుంచి యోజన దూరం వ్యాపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రకారంగా ఆమె యొక్క కోరికను తీర్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిస్తే సద్యోగర్భంలో అంటే అప్పటికప్పుడు వ్యాసుడు జన్మించాడు. జన్మించిన తర్వాత వ్యాసుడు ఏం చెప్పాడంటే, అమ్మా ఎప్పుడు కనుక నువ్వు తలుచుకుంటే అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను, నేను ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను అని వెళ్ళాడు. ఇది కథ. మరి ఈ గాథ వెనక ఏదో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉండాలి. పరాశరుడు అంటే నేను చెప్పుకున్నా పరాశర స్మృతి ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వాడు. అంటే ఒక యుగంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎలా నడుచుకోవాలో ఆ ధర్మాలన్నీ రాసినటువంటి వాడు పరాశర మహర్షి, వ్యాస మహర్షి యొక్క తండ్రి. మరి అటువంటి మహర్షికి ఇలాంటి కోరికలు ఉంటాయా? మరి అయితే ఎందుకు ఇక్కడ కోరాడు? కానీ ఈమెవరు? చేపల కంపు కొడతా ఉన్నటువంటి ఒక జాలరి పిల్ల. మరి ఆమె మీదరా ఈయన మోసపడేది? కనుక ఇదంతా జాగ్రత్తగా కనుక ఆలోచిస్తే ఏదో ఉంది అని అర్థమవుద్ది. ఆ ఏముందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలా, లేకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. సత్యవతి అంటే సత్యాన్ని అంటే పరమాత్మని అందుకోవటానికి ప్రయత్నించేటువంటి సాధకుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆడ మగ ఈ విషయాలను తీసేస్తే సత్యవతి అంటే సత్య శోధకుడు అని అర్థం. ఆయన సత్యం అని అంటే పరమాత్మ, అంటే పరమాత్మని అందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి సాధకుడు మనం అందరం అది. మరి దాసరాజు తండ్రి, దాసరాజు అంటే దశేంద్రియాలకి అధిపతి, రాజు అంటే అధిపతి, దశేంద్రియాలకి అధిపతి అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి వాడు అని దాసరాజు అని అంటే. మరి యమునా నది మీద నావ నడపడం అంటే యమునా నదిలో ఉన్నటువంటి నీరు నల్లగా ఉంటుంది, నలుపు తమోగుణానికి చిహ్నం. అందువల్ల యమునా నది మీద నావ నడపటం, ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవటం అంటే తమోగుణాన్ని తరించడం, అని తమోగుణాన్ని దాటడానికి ప్రయత్నించడం. ఇక పరాశరుడు అంటే పరా అంటే పరమాత్మ నుంచి, శర అంటే బాణం, పరమాత్మ నుంచి విడవబడినటువంటి బాణం అంటే గురువు. కాబట్టి పరాశరుడు అంటే ఓ సద్గురు. మరి ఇక్కడేమో ఒక శిష్యుడు సాధకుడు, అక్కడేమో గురువు. ఇప్పుడు ఆ గురువు ఏమంటున్నాడు అంటే నేను నీతో కలవాలి అని అంటున్నాడు. ఆమెతో కలవటం అని అంటే ఏంది, ఆ సాధకుడిని శిష్యుడిగా చేసుకుని జ్ఞానాన్ని బోధించాలనుకోవటం, అది కలవటం. మరి చుట్టూ అందరు చూస్తున్నారు అని అంటే చుట్టూ కూడా ఎన్నో విషయ భోగాలు ఆకర్షిస్తూ ఉన్నాయి, మీరు నాకు జ్ఞానాన్ని బోధిస్తున్నా ఈ విషయ ప్రపంచంలోనే ఇరుక్కుపోతానేమో ఎట్లా అని అడగటం అన్నమాట. అప్పుడు ఆయన మాయాతిమిరాన్ని సృష్టించాడు. మాయాతిమిరాన్ని సృష్టించడం అంటే ఈ విషయ భోగాల మీద ఉన్నటువంటి ఆసక్తిని పోగొట్టడానికి వైరాగ్య బోధ, అంటే వైరాగ్యాన్ని కల్పించడం కోసం ఆ జ్ఞానాన్ని అందించడం. ఇక నా కన్యాత్వం దూషితం అవుతుంది కదా, నేను తండ్రి దగ్గరికి ఎట్లా వెళ్తాను అంది. అంటే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని కనుక బోధిస్తే నేను మళ్ళీ నా కర్తవ్యాలన్నీ విడిచిపెట్టాలి కదా అని. దానికి ఆయన చెప్పాడు, కన్యాత్వం దూషితం కాదు అని. అంటే నువ్వు ఈ జ్ఞానాన్ని పొందినా నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టక్కర్లేదు, నీ పనులు నువ్వు చేసుకుంటానే ఈ జ్ఞానాన్ని నువ్వు జీవితంలో ఆచరించుకోవచ్చు అని. ఇక చేపల వాసన పోయి సుగంధం రావటం అని అంటే మనలో ఉన్నటువంటి అసద్వాసనలు పోయి సద్వాసనలు కలగటం, అంటే చెడ్డ వాసనలు పాపవాసనలు పోయి మంచి వాసనలు పుణ్యవాసనలు కలగటం. ఇక వారిద్దరూ కలగటం అంటే గురువు శిష్యుడికి జ్ఞానబోధ చేయటం. సద్యోగర్భంలో వ్యాసుడు పుట్టడం అంటే వ్యాసుడు అంటే జ్ఞానస్వరూపం. సద్యోగర్భం, సద్య అంటే అప్పటికప్పుడు, అంటే ఆ మహాత్ముడు అంటే ఒక సద్గురువు ఆ జ్ఞానాన్ని అందిస్తే ఒక అర్హత కలిగినటువంటి శిష్యుడికి అప్పటికప్పుడే జ్ఞానం పుడుతుంది. ఆ జ్ఞానం పుట్టడమే వ్యాసుడు పుట్టడం. సరే వ్యాసుడు పుట్టిన తర్వాత ఏమన్నాడు, అమ్మా నేను తపస్సుకి వెళుతున్నాను నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అన్నాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంటే గురువు జ్ఞానాన్ని బోధిస్తే శిష్యుడు వింటాడు, బాగానే ఉంది, కానీ ఆ తర్వాత దాన్ని మననం చేసుకుంటేనే గుర్తుండేది, విని మెదడు పుట్టుకుంటే మళ్ళీ మర్చిపోతాడు. అందుకని మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకోవటమే తలుచుకోవటం. నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తా అంటే ఈ జ్ఞానం, మనం ఎప్పుడు మళ్ళీ మనం మననం చేస్తా ఉంటాం అప్పుడు మళ్ళీ మనం సొంతం అవుతా ఉంటాం. ఇప్పుడు మొత్తం అంతరార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే సత్యాన్ని పరిశోధన చేసేటువంటి సాధకుడు అంటే పరమాత్మని అందుకోవాలనుకున్నటువంటి సాధకుడు ముందుగా దశేంద్రియ ఇంద్రియాలని స్వాధీనం చేసుకున్నాడు అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించాడు. ఇంద్రియ నిగ్రహాన్ని సాధించిన తర్వాత తమో గుణాన్ని వదిలించుకున్నాడు. తమో గుణాన్ని వదిలించుకుంటే ఒక సద్గురువు లభించాడు. ఆ సద్గురువు నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను అన్నాడు. మరి ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలతో నేను ఉన్నాను కదా, నువ్వు జ్ఞానాన్ని బోధించడం ఎట్లా కుదురుద్ది అంటే అప్పుడు వైరాగ్య బోధ చేసి వైరాగ్యాన్ని కలిగించి అప్పుడు నీకేం పర్వాలేదు నేను నీకు జ్ఞానాన్ని బోధిస్తాను అని చెప్పాడు. మరి అయితే నా కర్తవ్యాలన్నీ వదిలిపెట్టాల్సి వస్తుందేమో అని అంటే నీ కర్తవ్యాలు వదలాల్సిన పని లేదు, నీ పనులు నువ్వు చేసుకుంటా ఉండొచ్చు అని చెప్పాడు. దానితో శిష్యుడిగా స్వీకరించాడు, అసద్వాసంలో పోగొట్టాడు, సద్వాసంలో కలిగించాడు, ఆత్మజ్ఞానాన్ని అందించాడు. ఆ జ్ఞానం అప్పటికప్పుడే ఆమెకి ఆ శిష్యుడికి అందింది. అయితే ఆ తర్వాత మననం చేసుకుంటేనే ఆ జ్ఞానం స్థిరపడుద్ది, మననం చేసుకోకపోతే పోద్ది కాదు. ఆ విషయాన్నే మనకి ఇక్కడ కథారూపంలో చెప్పడం జరిగింది. ఇది వ్యాస జనన గాథ వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం. అయితే మనం అడగొచ్చు ఇలాంటి రహస్యాలన్నీ మనకి ఎట్లా తెలుస్తాయండి అని. సాధారణంగా భారతంలో కానీ భగవద్గీతలో కానీ, భారతంలో కానీ రామాయణంలో కానీ భాగవతంలో కానీ ఏ గ్రంథాల్లోనైనా సరే కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి కథలు కానీ, నమ్మశక్యంగా అనేటువంటి కథలు కానీ, అసహ్యం కలిగించేటువంటి కథలు కానీ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఈ కథని ఎందుకు ఇట్లా మనకి అందించారు అని ఒక్కసారి ఆలోచన చేస్తే చాలు. అలా కాకుండా అబ్బెబ్బే ఇవన్నీ చండాలపు కథలండి, అసలు చదవకూడదండి, మనకు అనవసరమండి అనేటువంటి భావంతో విమర్శిస్తే మనకేం ప్రయోజనం లేదు. కానీ ఎందుకు ఇలా ఉన్నది అని కనుక ఆలోచించినట్లయితే దాని వెనుకున్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసాం. కాబట్టి మనం బుద్ధిని సూక్ష్మం చేసి జాగ్రత్తగా ఈ గాథల వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని, రహస్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.